జెండాలంకన, ఈ సౌమిని, ఈ కళ్ళు లేనిది. బాబోయ్ ఆకలికి చచ్చిపోతున్నాను, ఈ వెళ్ళేవాళ్ళు ఎవరన్నా పుణ్యాత్ములుంటే ఏదన్నా పెట్టండి అంది. కానీ దురదృష్టం ఏంటో తెలిసిన, ఈ శివలింగ దర్శనానికి శివరాత్రి పూట వెడుతున్న వాళ్ళు, పూజ చేయడానికి వెళ్ళే వాళ్ళందరికీ దానం చెయ్యాలని కోరికుంది. కానీ శివరాత్రి అవ్వడం వల్ల ఉపవాసం ఉన్నారు వాళ్ళంతా, కట్టిక ఉపవాసం ఉన్నారు. మళ్ళీ ఆచమనము చేసిన నీరు తప్ప మరొకటి తాగకుండా ఉపవాసం ఉన్నారు వాళ్ళు. అలాంటి వాళ్ళు ఈ పిల్ల, ఈ నల్ల పిల్ల ఏమండో అన్నం పెట్టండి, ఆకలి ఇస్తుంది ఏదైనా పెట్టండి అంటే వెంటనే అయ్యయ్యో ఎంత పొరపాటు జరిగింది, ఇలాంటి వాళ్ళు ఉంటారని ఊహ లేక ఉపవాసం ఉంటున్నాం కనుక మనం ఖాళీ చేతులతో పెడుతున్నాం, కేవలం అభిషేకం చేయడానికి నీళ్లు లేక బిల్వపత్రాలు తప్ప ఏమీ లేవు, ఏం పెడదామన్నా ఏమి లేవని, ఏమి లేవి అని వెళ్ళిపోయారట. దాని కర్మ చూడండి, దానికి 3 రోజుల నుంచి తిండి లేదు. వెళ్ళేవాళ్ళు ఏదైనా పెడదామంటే ఈ పూట వీళ్ళంతా ఉపవాసం ఉండి ఏమీ లేకుండా పోతున్నారు. పూర్వకాలంలో శివరాత్రి నాడు ఉపవాసం ఉండి గుళ్ళోకి వెళ్ళేవాళ్ళు కొబ్బరికాయ కూడా పట్టుకెళ్ళేవారు కాదు. ఎందుకో తెలిసిన మీకు కారణం, అరటిపళ్ళు కొబ్బరికాయ లాంటివి గుళ్ళో ఇచ్చేలోపు మనకి ఉపవాసం ఉన్నప్పుడు ఆకలి వేస్తే తినాలనిపిస్తే అది కూడా పాపంట. అందుకని పెద్ద సమస్య ఏమవుతుందంటే, ఇప్పుడు వాళ్ళు ఉపవాసం ఉన్నాం, గుళ్ళో ఇద్దామని అరటిపళ్ళు పట్టుకెడుతున్నాం, ఆ సమయంలో వెరు నీరసం వచ్చింది, ఒక్క పండు తింటే ఏమవుతుంది, పండు తిని కూడా ఉపవాసం ఉండొచ్చట కదా అనిపిస్తుంది. అప్పుడు ఈ తిన్నా తినపోయినా తినాలనే కోరికొస్తే కూడా ఉపవాసం పాడైనట్టే. పాపం అంటే శరీరంతో చేయక్కర్లా, మనస్సుతో కూడా చెయ్యొచ్చు. మానసికంగా తినాలి అనిపించిందా అది పాపమే. ఒక ఆయన చేతికి మంచి బంగారపు ఉంగరం ఉంది, లేదా నా చేతికి బంగారపు కంకణం ఉంది, ఈ కంకణం చూడగానే ఈ పద్మాగర్ గారి కంకణం పట్టుకుపోతే బాగుండు, నాకు కూడా కంకణం ఉండాలని అనిపించిందా, అది కూడా దొంగతనమేట. ఇది మానసికమైన పాపం అంటారు. సహజంగా మీరంటే జ్ఞానులు కనుక ఇలాంటి కంకణాలని కింకిణీల్ని పట్టించుకోరనుకోండి, కానీ కొంతమందికే అనిపించవచ్చు అనమాట. ఆయన చేతికి కంకణం ఉన్నది, షేక్ హ్యాండ్ ఇచ్చి రహస్యంగా పట్టుకుపోతే బాగుండు అనిపించిందా, ఆ అనిపించడంతో బంగారం దొంగతనం చేసిన పాపం వస్తుంది. అందున ఇలాంటి దివ్యక్షేత్రాలలో పొరపాటున ఊహ వస్తే ఈ ఊహ 1000 రెట్లు ఎక్కువ పాపం ఇస్తుంది. అన్యక్షేత్రాలలో చేసిన పాపం కొంచెం పాపమే, కానీ పుణ్యక్షేత్రంలో చేసిన పాపం ప్రతి పాపము 1000 రెట్లు ఫలితం. అంటే ఒక కంకణం దొంగతనం చేస్తే 1000 కంకణాలు దొంగతనం చేసిన పాపం వస్తుంది, ఒకరిని తిడితే 1000 మందిని తిట్టిన పాపం వస్తుంది, ఒక్కసారి మనం తినకూడని పదార్థం తింటే 1000 సార్లు తిన్నటువంటి పాపం వస్తుంది. అందుకని మాట వరసకు కూడా అన్యక్షేత్రాలలో చేసినట్టుగా పుణ్యక్షేత్రంలో పాపం చేయకూడదు. ఈ మానసిక పాపం మరింత ప్రమాదం. అందుకని ఈ వచ్చేవాళ్ళంతా శివరాత్రి ఎందుకు వచ్చింది, ఏమీ లేకుండా పెడితే మనకి ఆకలి వేసినప్పుడు తినాలనిపించదు అని ఎవడూ ఒక కొబ్బరికాయ కానీ ఒక పండు కానీ పట్టుకెళ్లకుండా పెడుతున్నారు. అందుకే వాళ్ళ దగ్గర ఏమీ లేవు. ఈ అమ్మాయి పదే పదే అన్నం పెట్టు ఆకలిస్తోంది పండు ఇవ్వండి అంటే మా దగ్గర ఏమీ లేవే అని వెళ్ళిపోయారట. ఇంతలో ఒక ఆయన అలా వచ్చాడు, అక్కడ శివలింగం మీద కాసిన నీళ్లు పోశాడు. ఒక బిల్వపత్రం శివలింగం మీదకి విసరబోతూ ఉంటే పక్కనే అడుక్కుంటోందిగా ఈ సౌమిని, ఈ బిల్వపత్రం ఆవిడ చేతిలో పడింది. చేతిలో పడగానే ఆ బిల్వపత్రం ఎవడో ఆకలి ఆకలి అంటూ ఉంటే తినడానికి ఏదో వేశాడు అనుకుని ఆ పత్రం ఇలా నలిపి చూసింది. తీరా ఆకు చీ దౌర్భాగ్యుడు ఎవడో అన్నం రామచంద్ర అంటూ అంటే ఆకలి బాబోయ్ అంటూ అంటే పండు బదులు ఆకు వేస్తాడా అని తిట్టుకుని ఈ ఆకుని అలా విసిరేసింది దూరంగా కసిగా. ఈ ఆకు వెళ్ళి ఆ దారిలో ఉన్న శివలింగం శిరస్సు మీద పడింది, సరిగ్గా శివలింగం పైభాగం మీద పడింది. నిజానికి ఈ సౌమిని, ఈ గుడ్డిది భక్తితో శివలింగం మీద ఆకు వేయలేదు, కోపంతో ఏదో ఆకు పడిందని అలా విసిరితే అది వచ్చి ఆ విసురు శివుడి నెత్తి మీద పడింది. ఇది శివుడి గొప్పతనం. ఎవరినైనా అనుగ్రహించాలనుకుంటే, వాడిని ప్రేమతో దగ్గరికి తీసుకోవాలనుకుంటే వాడు భక్తితో పూజ చెయ్యకపోయినా చాలట వాడిని అనుగ్రహిస్తాడు. కార్తీక పురాణంలో ఏముంది, ఓ పిల్లి ఎలకను తరివింది, అది శివాలయం, పాతకాలపు శివాలయం. పాతకాలపు శివాలయాల్లో ఎలకలు ఉండేవి, ఆ ఎలకలను పట్టుకోవడానికి పిల్లులు ఉండేవి. ఓ ఎలక శివాలయంలో ఏదో తిందామని వచ్చింది, ఇంతలో ఈ పిల్లి ఎలక వెంటబడింది. ఎలక ఆలయం చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేసిందిట, బాబోయ్ బాబోయ్ అని పరిగెత్తుకుంటూ. ఆ ఎలకను తరుగుకుంటూ పిల్లి తిరిగింది. 3 ప్రదక్షిణలు అవగానే ఎలక కాస్త ఒక పురుషుడిగా, పిల్లి కాస్త ఒక స్త్రీగా మారిపోయింది. ఎలక ఒక పురుషుడు, పిల్లి స్త్రీ. ఆ పక్కనే అగస్త్య మహర్షి ఉన్నాడు లోపాముద్రతో పాటు, అప్పుడే తీర్థయాత్రలకు వచ్చి దక్షిణాదికి వచ్చాడు ఆయన. వెంటనే లోపాముద్ర ఉంది, ఇదేం విచిత్రం, ఓ ఎలకేమో ప్రాణభయంతో గుడి చుట్టూ తిరిగింది, దాన్ని పట్టుకోవడానికి తినడానికి పిల్లి ప్రదక్షిణ చేసింది, పిల్లికేమో ఆహారం మీద వంచ, ఎలకకేమో ప్రాణరక్షణ. ఈ మూడు మూడు సార్లు శివాలయం చుట్టూ తిరగగానే ఎలక కాస్త పురుషుడిగా, పిల్లి కాస్త స్త్రీగా మారిపోయారేమిటి స్వామి అని వెంటనే లోపాముద్ర అగస్త్యుడిని అడిగింది. లోపాముద్ర లోపల ఉంది చూడండి మీరు, అమ్మవారి ఆలయంలో ఆ మండపంలో కనపడుతుంది. ఆ లోపాముద్రయే మొట్టమొదట భ్రమరాంబాదేవి గురించి బాగా ప్రచారం చేసిన తల్లి. కాశీఖండంలో స్కాంద పురాణంలో లోపాముద్రతో అగస్త్యుడు ఇక్కడికి వచ్చి ఇక్కడ సంవత్సర కాలం అమ్మవారిని అయ్యవారిని పూజించినట్టుగా అద్భుతంగా ఉంది. శ్రీశైల క్షేత్ర మహిమని అగస్త్యుడు చెప్పినంత గొప్పగా ఎవరూ చెప్పలా. అప్పుడు అగస్త్యుడు లోపాముద్ర అడగగానే, లోపాముద్ర వీళ్ళ రహస్యం చెబుతాను విను, ఈ ఎలక పూర్వజన్మలో భర్త, ఈ పిల్లి భార్య, ఈ దంపతులిద్దరూ ఎప్పుడు కొట్టుకు చచ్చిపోయేవారట. భార్యాభర్తలిద్దరూ పెళ్ళయినప్పటి నుంచి తోంసుంటహ అని భర్త అనగానే భార్య తోంసుంట అనేది, ఇద్దరు ఒకళ్ళొకళ్ళు సొంఠా సొంఠ అని తిట్టుకున్నారు. కొంతమంది కర్మయోగం ఏమిటో అది, పెళ్ళైనప్పటి నుంచి యావజ్జీవితం తిట్టుకుంటూనే గడుపుతారు. అందరం మీలా ఐకమత్యంతో అన్యోన్యంగా ఉండగలరా, వాళ్ళ పూర్వజన్మ సుకృతం వల్ల గొప్ప భార్య గొప్ప భర్త దొరుకుతారన్నమాట. యావజ్జీవితం అన్యోన్యంతో ఉండే దంపతులు కొంతమంది అయితే చివరి క్షణంలో కూడా ఒకళ్ళు ఒకళ్ళు తిట్టుకు తెచ్చిపోయేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఇలా ఉండగా ఒక రోజున భార్య భర్తని, ఏమండయ్ శివరాత్రి వస్తోంది, శ్రీశైల క్షేత్రానికి వెడదామండి అంది. శ్రీశైలానికి వెళ్ళను నేను అన్నాడు ఈయన. అంటే భార్య చెప్పింది కాబట్టి వెళ్ళనన్నాడు. నిజానికి ఆయనకి శ్రీశైల క్షేత్రం మీద ద్వేషం లేదు, భార్య ఏం చెబితే దానికి వ్యతిరేకంగా నడుచుకుంటాడు, అలాగే భర్త ఏం చెబితే దానికి వ్యతిరేకంగా ఆవిడ నడుచుకుంటుంది. అందుకని శ్రీశైలం వెడదాం శివరాత్రి కంటే వద్దు, నేను శ్రీశైలం రాను, నేను ఇంట్లోనే పూజ చేస్తానన్నాడు. ఇద్దరూ చివరికి కోపంతో తిట్టుకుని శివుణ్ణి పూజించకుండా ఒకళ్ళొకళ్ళు కర్రలతో కొట్టుకు చచ్చిపోయారు. శివరాత్రి నాడు శ్రీశైలాన్ని తిట్టడం వల్ల, శివాభిషేకం చేయకుండా తొందరపడి కర్రలతో కొట్టుకుని చచ్చిపోవటం వల్ల ఈ ఇద్దరు పునర్జన్మెత్తారు. అందులో భార్య కొంచెం పవర్ఫుల్, పెద్ద కర్రతో భర్తను కొట్టింది, అందుకని ఆ శక్తి ఎక్కువ ఉండడం వల్ల ఆవిడేమో పిల్లిగా పుట్టింది. ఈ లోపల కూడా పిల్లులు కనపడతాయి, అవన్నీ ఎవరు అనుకుంటున్నారు, ఇలాగే పూర్వజన్మలో భర్తను చంపిన భార్యో లేక భార్యను చంపిన భర్తో, మగపిల్లులైతే భర్తలు అనమాట, ఆడపిల్లులైతే భార్యలు అనమాట. నేను చెప్పింది వేళాకోళం కాదు సుమా, శివపురాణంలో చెప్పిన వాడు చెబుతున్నాను, హాస్యంగా అనిపించవచ్చుగాక. కాబట్టి ఈ పిల్లులన్నీ పూర్వజన్మలో శివుడి దర్శనమునకు రామని తిట్టుకు చచ్చిపోయిన భార్యాభర్తలు. అందులో భార్య కొంచెం ఎక్కువ తిట్టడం వల్ల పిల్లిగాను, భర్త కొంచెం తక్కువ తిట్టడం వల్ల ఎలకగాను పుట్టారు. అది కార్తీక మాసం. కార్తీక మాసంలో ఏ వంకతో శివాలయములో ప్రదక్షిణ చేసినా మహాపాపములు పోతాయి. రుద్ర సంహితలో ప్రదక్షిణ మహిమని చెప్పారు. ప్రదక్షిణా వినాశ్యం హి పాతకం నాస్తి భూతలే. ప్రదక్షిణ శివాలయములో చెయ్యడం వల్ల, మళ్ళీ అన్ని ఆలయాల్లో చెప్పలా, మిగతా ఆలయములో కంటే శివాలయములో ప్రదక్షిణ చేస్తే ఆ పుణ్యం ఎక్కువ పుణ్యం వస్తుంది. ఒక శివాలయంలో మూడు సార్లు ప్రదక్షిణ చేస్తే అదే విష్ణువాలయంలో చేసిన ప్రదక్షిణలు 1000 కంటే ఎక్కువ ఫలితం అట. అందుకని ప్రదక్షిణ అవినాశ్యం హి పాతకం నా అస్థి భూతలే. ఈ భూమండలంలో శివాలయములో ప్రదక్షిణ చెయ్యడం వల్ల వచ్చే పుణ్యం అంతా ఇంత కాదు. శివాలయ ప్రదక్షిణ తొలగించని పాపము లేదట. ఏ పాపమైన బ్రహ్మహత్యా పాపం, శిశుహత్యా పాపం, స్త్రీ హత్యా పాపం వంటి మహాపాపములు శివాలయ ప్రదక్షిణ వల్ల తొలగిపోతాయి. అందుకే ఎప్పుడూ శివాలయానికి వెళ్ళినప్పుడు తప్పక ప్రదక్షిణ చెయ్యాలి. శివుడికి సంబంధించిన ఆలయాలలో 3 సంఖ్యతో ప్రదక్షిణ చెయ్యండి. 3, 2 మూళ్ళు, 3 మూళ్ళు ఇలా ప్రదక్షిణ చెయ్యాలి. 3 ప్రదక్షిణలు చేశాక మళ్ళీ ఎక్కువ చేయాలనుకుంటే 6 చెయ్యండి, ఇంకా చేయాలనుకుంటే 9 చెయ్యండి, 108 చెయ్యండి. అదే విష్ణువాలయంలో 4 సంఖ్యతో ప్రదక్షిణ చెయ్యాలి. చతుఃప్రదక్షిణం కుర్యాత్, 4 ప్రదక్షిణలు చెయ్యాలి. ఇంకా అక్కడి నుంచి 2 4, 3 4, 4 4 అలా 4 సంఖ్య మీద చెయ్యాలి. ఇప్పుడు ఈ ఎలక పిల్లి ఏదో ఒక వంకతో కార్తీక మాసంలో శివాలయంలో ప్రదక్షిణలు 3 చేశాయి. దానివల్ల ఏమైంది, మహాభయంకర పాపం అంతా తొలగిపోయింది. పూర్వజన్మలో చేసిన శివద్రోహ పాపం అంతా పోయింది. ఒకళ్ళొకళ్ళు కొట్టుకు చంపుకున్న పాపం పోయింది. పోగానే టక్కన ఎలక కాస్త భర్తగాను, పిల్లి కాస్త భారీగాను మారిపోయారు. చూసావా లోపాముద్ర, శివాలయ ప్రదక్షిణ వల్ల వచ్చే లాభం, మహాభయంకర పాపాలన్నీ ఆక్షణమే భస్మం అయిపోతాయి శివాలయ ప్రదక్షిణ వల్ల. ఒక అగ్నిలో దూది వేస్తే ఆ దూది ఎలా చొర్ర చొర్ర కాలిపోతుందో, ఎండిపోయిన ఆకులు అగ్నిగుండంలో వేయగానే ఎలా భస్మం అయిపోతాయో, శివాలయంలో ప్రదక్షిణ చేసిన వెంటనే కొన్ని కోట్ల పాపాలు తక్షణం భస్మైపోతాయి. ఇంకంతకంటే సులభోపాయం లేదన్నారు. ఐదు పూజలు చెప్పారండి. ఈ ఐదు పూజలు శివాలయంలో చేసిన వాడికి జీవితంలో తిరుగుండదట, ఇక వాడికి పునర్జన్మ కూడా ఉండదని చెప్పారు. అందులో మొట్టమొదటిది ఆవాహన. శివుడి దగ్గరికి వెళ్ళగానే ఇలా రెండు చేతులు పెట్టి ఆవాహయామి అనండి. ఇది మొదటిది, మొదటి పూజ. రెండవది ఏమిటి? ధ్యానం. శివుడికి సంబంధించిన ఏదో ఒక శ్లోకం భక్తితో చదవండి. మీరు ఏ ఆలయానికి వెడితే ఆలయంలో ఉన్నటువంటి దేవుణ్ణి స్తోత్రం చెయ్యండి. స్తోత్రం చాలా గొప్పది. దీనికి ధ్యానము అని పేరు అన్నమాట. భగవంతుణ్ణి వర్ణించేటటువంటి కవిత్వమునకు ధ్యానము అని పేరు. ఆ ధ్యాన శ్లోకాలు చాలా గొప్ప ఉన్నాయి. అందులో ముఖ్యంగా శివుడికి వందే శంభు ఉమాపతి అనే ఒక శ్లోకం ఉంది, చాలా ఇష్టం తెలిసిన. వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాంపతిం వందే సూర్యశశాంకవన్నినయనం వందే ముకుంద ప్రియం వందే భక్త జనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ఇలా ధ్యానం చేయండి గుళ్ళోకి వెళ్ళి వెంటనే. దానివల్ల ఈ జన్మలో కావలసిన భుక్తి లభిస్తుంది. ఇంకా మూడవది ధూపం. ఈశ్వరుడికి అత్యంత ప్రీతిపాత్రమైన ఉపచారములలో మూడవది ధూపం. ధూపాత్ సంపద వాప్నోతి లేక అవాప్యతే అని కూడా పాఠాంతరం. ఏదైనా ఒకటే, ఇబ్బంది లేదు. ధూపం బాగా ఇస్తే శివుడికి బాగా సాంబ్రాణి వెలిగించి లేక అగరత్తులు వెలిగించి ధూపు స్టిక్కులు వెలిగించి పొగ పెడితే వద్దంటే డబ్బు వస్తుంది. ఇంకా దీపం. దీపాత్ జ్ఞానమవాప్యతే, దీపం వెలిగిస్తే జ్ఞానం కలుగుతుంది. ప్రదక్షిణ మహాపాపాలు తొలగిస్తుంది. అదిగే ప్రదక్షిణ చేసేటప్పుడు ఏమనుంది శ్లోకంలో? యాని కాని చ పాపాని జన్మాంతర కృతాని చ తాని తాని ప్రణశ్యంతి ప్రదక్షిణ పదే పదే. ఏ ఏ పాపాలు ఈ జన్మలో కదట, జన్మాంతర కృతాని చ. అయితే ఒక నియమం ఉన్నది, శివాలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు అక్కడ అమ్మ కూడా ఉండి తీరాలి. అమ్మ లేకపోతే అయ్యవారికి చాలా కోపం వచ్చేస్తుంది. ఆ ఇద్దరికి అవినాభావ సంబంధం. అందుకే నమశివాయైచ నమశివాయ అని మహానుభావులు పూర్వ మంత్రం అది. అమ్మతో కూడిన అయ్యవారు, విడిగా అయ్యవారికి విడిగా అమ్మవారికి మనం పూజ చేసి ఒకళ్ళని తిట్టి ఇంకొకళ్ళు పూజిస్తే చాలా కోపం వస్తుంది. అమ్మని విడిచిపెట్టి నన్నే పొగుడతారట్రా, అయితే నేను మిమ్మల్ని రానివ్వనంటాడు శివుడు. మా స్వామిని తిట్టి నన్నే మాత్రమే పొగుడతారని ఆయన అయితే వద్దంటుంది. ఎందుకంటే శివలింగం అంటే పానవట్టం అంతా అమ్మవారు, గుర్తుపెట్టుకోండి. ఆ లింగం అయ్యవారు. ఆ ఇద్దరికీ కలిపి ప్రదక్షిణ చేస్తే ఈ జన్మలో కాదట ఏ ఏ పాపములు, యాని కానిచ పాప అని అన్నాడు, ఇవి అవి అని చెప్పడానికి వీల్లేని ఏ ఏ పాపాలు ఉన్నాయో ఆ పాపములన్నీ తొలగిపోతాయి. అవి కూడా జన్మాంతర కృత అనిచ ఈ జన్మలో కాదు, ఎన్నెన్ని జన్మలలో చేసిన పాపాలనే పోతాయి. కొన్ని కోట్ల వేల జన్మల పాపాలన్నీ ప్రదక్షిణతో తక్షణం నశించిపోతాయి. ప్రదక్షిణ పదే పదే. పదే అంటే అర్థం ఏంటి? పత్ అంటే పాదం. అడుగు తీసి అడుగు వేయాలి కదా ప్రదక్షిణ చేయాలంటే. గుడిలో ప్రదక్షిణ చేయాలంటే అలా కాలు తీసి కాలు పెట్టాలి. అలా 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 ఒక్కొక్క అడుగు తీసి వేసినప్పుడల్లా ప్రతి పాదమునకు ప్రతి అడుగునకు మనము చేసిన మహాభయంకర పాపములు తక్షణం తూలి కింద పడిపోతాయి, హాహాకారములు చేసి నశిస్తాయి, భస్మం అయిపోతాయి. అంత గొప్పదనమాట ప్రదక్షిణ అంటే. అందుకే ఓపిగ్గా నోటింది ప్రదక్షిణ చేయాలి. కానీ ఎవడు చెప్పాడో కానీ మెల్లగా తప్ప ఇంకో రకంగా ప్రదక్షిణ చేయకూడదని చెప్పింది ఉందే, అది ఒక్క కోణమే. ప్రదక్షిణలు చాలా రకాలుగా ఉన్నాయి. అందుకే శాస్త్రములు సూక్ష్మములు గుర్తుపెట్టుకోండి. ఒక గర్భవతి కొండ నెత్తి మీద పెట్టుకుని నడిచినట్టుగా నడిచే నడక పాపములను తొలగిస్తుంది. వేగముగా ప్రదక్షిణ చేస్తే వృత్తి లభిస్తుంది. అంటే జీవితంలో ఎవరికైనా ఉద్యోగం రావాలనుకుంటే చదువుకున్న చదువుకి తగిన ఉద్యోగం, అందులో అభివృద్ధి, జీతం రావాలనుకుంటే, ఇలా వేదం చదువుకున్న లేక ఆగమాలు చదువుకున్నటువంటి పిల్లలకి రేపు పొద్దున మంచి ఉద్యోగం రావాలంటే అప్పుడు వేగముగా ప్రదక్షిణ చెయ్యాలి. అటు వేగము కాకుండా ఇటు గర్భవతిలాగా మెల్లగానూ కాకుండా మధ్యరక్క ప్రదక్షిణ చేస్తే కీర్తిమవాప్నోతి. నేను చెప్పిన మాట కాదు, ఉమామహేశ్వర సంవాదంలో వామకేశ్వర తంత్రంలో శివుడు పార్వతికి చెప్పాడు. ఎక్కువ వేగము అలాగని ఎక్కువ మెల్లదనము కాకుండా మధ్య రకంగా ప్రదక్షిణ చేస్తే వాడికి కీర్తి వస్తుంది. నోరు మూసుకుని మౌనంగా లోపల లోపలే జపం చేసుకుంటూ ప్రదక్షిణ చేస్తే వాడికి మోక్షం వస్తుంది. ఇలా ఒక్కొక్క ప్రదక్షిణకు ఒక్కొక్క విధానానికి ఒక్కొక్క ఫలితం వస్తుంది. ప్రదక్షిణ అంటే ఈ మధ్యకాలంలో ఓ పత్రిక వస్తుందండి హైదరాబాద్ నుంచి, ఉపన్యాసాలే చెప్పే ఒక మహానుభావుడు, మెల్లగా తప్ప వేగంగా ప్రదక్షిణ చేస్తే నీకు ఆ ప్రదక్షిణ వల్ల ప్రయోజనం లేదని రహస్యాటకంగా. దాంతో ధర్మ సందేహంలో నన్ను అడిగారు, నాయన ఒక శ్లోకం ఉంది, ఆ ఒక్క శ్లోకానికే చెప్పి అర్థం చెప్పి మిగతావి చెప్పకపోతే ఎలాగా? ఇప్పుడు పుణ్యక్షేత్రంలో పాపం చేస్తే దానికి ప్రాయశ్చిత్తం లేదు అన్నాడు. అంటే పుణ్యక్షేత్రంలో ఇంకా పాపం చేయనివాడు ఎవడన ఉంటాడా? అందుకని అన్యక్షేత్రే కృతం పాపం పుణ్యక్షేత్రే వినశ్యతి. అన్యక్షేత్రంలో అంటే నీ ఇంట్లో నీ ఊళ్ళో చేసిన పాపం పుణ్యక్షేత్రంలో పోతుంది. మరి పుణ్యక్షేత్రంలో పాపం చేస్తే, పుణ్యక్షేత్రానికి వచ్చి గురువుగారి పాదాలు పట్టుకుని గురువుగారు మీరు చెప్పిన పని చేస్తానని చెయ్యకపోతే అది మహాపాపం, ఇంకా దానికి ప్రాయశ్చిత్తం లేదు. కానీ కర్మగాలి చేసావు, అప్పుడేం చేయాలి? పుణ్యక్షేత్రే కృతం పాపం వారాణస్యాం వినశ్యతి, కాశీకి వెడితే పోతుంది పుణ్యక్షేత్రంలో చేసిన పాపం. తీరా కాశీ వెళ్ళి అక్కడ కూడా ఏమోనండి గురువుగారు చెప్పిన పని చేయాలనిపించట్లా అని మళ్ళీ పాపం చేశాం, అప్పుడు చివరిదాకా కాశీలో ఉంటే వారాణస్యాం కృతం పాపం వారాణస్యాం వినశ్యతి, వారణాసిలో చేసిన పాపం మళ్ళీ వారణాసిలో పోతుంది. ఇలా ప్రతి పాపానికి ఏదో ఒక ప్రాయశ్చిత్తం చెప్పారు. ప్రాయశ్చిత్తం లేకపోతే కుదరదు. కాబట్టి ఒకటే దృష్టిలో పెట్టుకుని ఇది తప్ప మరొకటి లేదు అనుకోవడం గొప్ప జ్ఞానం. అందుకే ధర్మమునకు సూక్ష్మ విశేషములు కలిగినది అని పేరు. కర్మణో గహనాగతి, భగవద్గీతలో కృష్ణుడు కర్మలు చాలా నిగూఢముగా ఉంటాయి, ఆ ధర్మం పూర్తిగా తెలిసిన వాడు ఒక్క ఈశ్వరుడు మాత్రమే, శివుడికి తప్ప ధర్మం గురించి ఇంకోటి ఎవడికి అంత సూక్ష్మంగా తెలియదన్నారు. అందుకని మనం ఏం చేయాలి, ఈశ్వర ఏది ధర్మమో మాకు తెలియదు, ధర్మము సూక్ష్మమైనది, నిన్ను పట్టుకుంటున్నాం, మమ్మల్ని ధర్మ మార్గంలో నడిపించు అని ప్రార్థించాలి. ఆ ఈశ్వరుడు ఏం చేస్తాడు, మీకు గురువునే చూపిస్తాడు. మళ్ళీ గురువు పాదాలు పెట్టుకోండి, అదే ధర్మం. ఒక చిన్న విషయం చెప్పాలి ఇక్కడ మీకు, ధర్మరాజు చచ్చిపోయిన తర్వాత అందరిలాగా శరీరం విడిచిపెట్టలేదు కదా, మిగతా వాళ్ళందరూ చచ్చిపోయి స్వర్గానికి వెళ్ళారు, ఒక్క ధర్మరాజు శరీరంతో స్వర్గానికి వెళ్ళాడు. వెళ్ళి కూడా నరకం చూడవలసి వచ్చింది కొన్ని గంటలు. అప్పుడు ఆయనకు అనుమానం వచ్చింది, వెంటనే నారదుని దగ్గరికి వెళ్ళి, నారద అందరూ శరీరం విడిచిపెట్టి స్వర్గానికి వెడతారు, కానీ నేనేమిటో ఏం చేశానో తెలియదు, స్వర్గానికి శరీరంతో వచ్చి కూడా మళ్ళీ నరకం చూశాను, కారణమేమిటి అన్నాడు. అప్పుడు నారదుడు అన్నాడు, నీ పాపం ఒకటే, నువ్వు ఒక చిన్న పాపం చేసావు, ఒక్క తప్పు చేసావు, అందువల్ల నరకానికి వచ్చావు అన్నట్ట. ఏమిటా తప్పు అని ధర్మరాజు బాగా ఆలోచించి, కృష్ణుడు అశ్వత్థామహత కుంజరహ అనమన్నాడు, అప్పుడు నేను అశ్వత్థామహత అని అబద్ధమాడాను, అసత్యం ఆడటం వల్ల నరకానికి వచ్చాను అన్నట్ట. కాదు నాయన, నువ్వు అసత్యం ఆడటం వల్ల నరకానికి రాలేదు, కృష్ణుడు జగద్గురువు, ఆయన నిన్నేమన్నాడు, అశ్వత్థామహత అనమన్నాడు. అప్పుడు నువ్వేం చేసావు, ఈ కృష్ణుడు జగద్గురువా, గురువుగారు ఇలా అబద్ధం ఆడిస్తాడా, గురువు అయిన కృష్ణుడు నా చేత అసత్యం ఆడించి పాపం చేయించాడు అని గురువుని నువ్వేం చేసావు, నమ్మకుండా తిరస్కరించావు, అనుమానించావు. కృష్ణుణ్ణి గురువుగా భావించి ఆయన అనుమానించిన పాపం వల్ల చేసిన పుణ్యమునకు స్వర్గమునికి వచ్చి కూడా నరకానికి వెళ్ళామన్నాడు. అంటే ఇప్పుడు సూక్ష్మధర్మం ఏమిటి, నువ్వు గురువు ఏం చెబితే అదే ధర్మం. గురువే ధర్మం, గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురుడే శివుడు. అటువంటి గురువు ఒక ధర్మం చెప్పాక ఈ ధర్మాన్ని అనుమానిస్తే ఇంకా దానికి ప్రాయశ్చిత్తం లేదు, దానివల్ల నరకానికి పోయావన్నాడు. కాబట్టి ధర్మం అంటే ఏమిటి, గురువు చెప్పినదే ధర్మము. ఆ గురువు ఎటువంటి వాడై ఉండాలి? శివుణ్ణి సంపూర్ణముగా మనస్సులో పెట్టుకుని శివధర్మాన్ని అనుష్ఠానము చేసి శివుడు చెప్పిన వాటిని తూచా తప్పకుండా పాటించువాడే గురువు అన్నమాట. అటువంటి గురువుల యొక్క ధర్మములు చాలా సూక్ష్మంగా ఉంటాయి, కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. శివుడికి మొత్తం మీద ఈ పంచపూజలు ఇష్టం. ఇందాక చెప్పినట్టుగా ఒకటి ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఒకటి ఆవాహనం సమర్పయామి, మూడవది ధూపం, నాలుగవది దీపం, ఐదవది ప్రదక్షిణ. ఈ పంచపూజలు ఇచ్చేస్తే చాలు. ఇది కాకుండా షోడశోపచారాలు 16 ఉపచారాలు ఉన్నాయి వరుసగా, ధ్యానము, ఆవాహనము, సింహాసనము, పాజ్యం, ఈ 16 ఉపచారాలు కూడా చాలా గొప్పవి. ఈ 16 ఉపచారాల్లో అయితే మాత్రం గంధం చాలా గొప్పది. గంధాత్ పుణ్యమవాప్యతే, గంధాన్ని శివుడికి పైన పూస్తే పుణ్యం వస్తుంది. అందుకే ఇక్కడ మీకు తప్పక రోజు మల్లికార్జునుడికి, వృద్ధ మల్లికార్జునుడికి గంధం పూసి తీరతారు. మీరు చూడండి, ఆ గంధం పూస్తే మహాపుణ్యం వస్తుంది, పాపం నశిస్తుంది. ఈ సేవలు చెయ్యాలి. ఇవి తెలిసి కానీ తెలియక కానీ చెయ్యాలి. ఇప్పుడు ఈ ఎలకా పిల్లి తెలియక ప్రదక్షిణ చేసినా వాటి పాపం పోయింది, కాబట్టి ప్రదక్షిణ చేసి తీరాలి. కొన్ని పూజలు అలా ఉంటాయి. ఇంతకీ ఎందుకు చెబుతున్నాను ఇదంతా? శివుడు మహాపాపం చేసిన వాడు కూడా ఏడుస్తూ ఉంటే జాలిపడి ఏదో రకంగా వాడి చేత ఒక సేవ చేయించుకుని ఆ సేవ ద్వారా వాడి పాపం తొలగించి వాడిని అనుగ్రహిస్తాడు. ఈ గుడ్డమ్మాయి అక్కడ కూర్చుని శివలింగం పక్కన కూర్చుని రోజు అన్నం, బాబు హై శివ అన్నం, ఎవడన్నా అన్నం పెట్టండి అని అరుస్తోంది కదా, శివుడికి జాలేసింది అన్నమాట పాపం. అందుకని ఏం చేశాడు, పోన్లే దీని చేత ఏదో పూజ చేయించుకుందాం, ఈమె పూజ చేస్తే కానీ ఈవిడ పాపాలు పోవు, పాపం పోతే కానీ ఈవిడ అనుగ్రహించలేము అనుకున్నాడు. అందుకే ఏం చేశాడు, అటుగా వెడుతున్న భక్తుడి చేతిలో ఉన్న బిల్వపత్రం ఆవిడ చేతిలో పడేలా చేశాడు. పత్రం కోసింది ఆవిడ కొయ్యల, పక్కవాడి ఆకు ఆవిడ చేతిలో పడింది. ఆకును ఏం చేసింది ఆమె, ఆకలికి పనికొచ్చే వస్తువు కాదు, ఇది పండు కాదు, తినడానికి పనికిరాదు అనుకున్నది, దూరంగా విసిరేసింది చీ అనుకుంటూ. అది కూడా చీ అంటూ విసిరింది. ఆ చీ శబ్దం పరమాత్ముడు శ్రీ అనుకున్నట్ట. ఎంత గొప్పవాడు చూసాడా, ఓహో శివరాత్రి పూట శ్రీ అన్నావుటోయ్ సౌమిని అనుకున్నట్ట. ఇంత అమాయకుడు ఏంటండి బొత్తిగా శివుడు కదా, ఆవిడ చీ అంటే అది శ్రీ అనుకున్నట్ట. చివచివ చివచివ అంటే శివశివ అంటాడనమాట ఆయన. ఏదో పోన్లే శ్రీ అంది అనుకున్నాడు ఆయన. శ్రీ అనే ఒక్క క్షణమే ఆయనకి చాలా ఇష్టమైన బీజం. అది మాయా బీజం, ఐశ్వర్య బీజం, దానితో బిల్వపత్రం నా నెత్తి మీద వేసింది అనుకున్నాడు. ఆ తర్వాత ఏం జరిగింది, ఆకు వేసింది శివరాత్రి పూట, ఆకును స్వీకరించాడు, చీ అంటే శ్రీ అనుకున్నాడు. ఇంతలో అటుగా వెడుతున్నాడు ఒక భక్తుడు, వాడు నీళ్లు శివుడి మీద పోసి అభిషేకం చేయడానికి ఒక రాగి చెంబుతో నీళ్లు పట్టుకెడుతున్నాడు. ఇంతలో ఈ అమ్మాయి అందరినీ వెళ్ళేవాడిని ఇలా కాళ్ళు గట్టిగా పట్టేసుకుని, ఏదన్నా ఉంటే పెట్టండో పెట్టండో అంటుంది కదా, ఈ చెంబు బుచ్చుకెడుతున్నాయని కొంచెం అలా ఉన్నాడు లావుగా. ఆ లావుగా ఉన్నాయని కాళ్ళు గట్టిగా పట్టుకుంది. ఆ పట్టుకోవడంలో లావుగా ఉన్నవాళ్ళు కొంచెం నిగ్రహించుకోవడం కష్టం. శరీరం పెరిగితే కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. మరి ఏం చేస్తాం, మన మన చేతిలో లేదనుకోండి శరీరం. అయినప్పటికీ శరీరం పెరగడం వల్ల చురుగ్గా నడవలేకుండా ఉన్నాడు, నిలదొక్కుకోలేక డామ్మని పడిపోయాడు. ఎప్పుడైతే అమ్మాయి కాళ్ళు గట్టిగా పట్టుకుందో బోర్లా పడిపోయాడు. గుళ్ళో మోకాళ్ళ మీద నిలబడి శివుణ్ణి ఇలా నిమరాలంటే మనం కొంచెం సన్నగా ఉంటే టక్కన అలా వాలిపోయి లేవగలుగుతాం, శరీరం ఉంటే లేవలేంగా. అందుకని వీడేం చేశాడు, ఈ చెంబు పుచ్చుకుని డామ్మని పడిపోతూ పడిపోతూ అరెరెరే పడిపోతున్నాను బాబోయ్ అని అతి కష్టం మీద చెంబు ఎత్తబోయాడు. ఆ ఎత్తబోయి ఎందుకు ఎత్తాలనుకున్నాడు పాపం, ఈ చెంబులో నీళ్లు శివుడి కోసం గంగ తెచ్చేట, కాశీ గంగ తెచ్చుకున్నాడు, ఇంట్లో కాశీ గంగ దాచి నిలవ ఉంచి శివరాత్రి పూట శివలింగం మీద పోద్దామని తెచ్చుకున్న నీళ్లు నేలపాలైపోతాయని అతి కష్టం మీద అలా చెంబు పైకెత్తాడు. ఆ ఎత్తుతుండడంలో పొట్ట అడ్డం వచ్చింది, అడ్డం రావడంలో ఆ చెంబు వచ్చి ఈ గుడ్డి దాని మీద పడిపోయింది, దాని బట్టలు తడిసిపోయాయి. చింకి గొడ్డలు అసహ్యం, ఏళ్ల తరబడి కట్టుకున్న చింకి గొడ్డలు, మురికి గొడ్డలు మహాభయంకరంగా ఉన్నాయి. ఓ కారు తొడవగా తొడవగా లేక లారీ తొడవగా తొడవగా కొన్ని గొడ్డలు చూసారా, అలుగుడ్డలు, ఆ అలుకు గొడ్డలు లాంటి గొడ్డలంట దానివి. ఆ గొడ్డల మీద ఈ గంగాజలం పడింది. పడగానే చలికి చచ్చిపోతుంటే అన్నం పెట్టడం దాని మీద నీళ్లు పోసాడు ఎవడో దౌర్భాగ్యుడు చీ అని ఆ గొడ్డలు ఇలా పిండి ఆ నీళ్లు అలా దూరంగా పోసింది. ఆ నీళ్ళు వచ్చి శివుడి మీద పడ్డాయి. రామచంద్ర ప్రభు ఆ నీళ్ళు ఎలా ఉన్నాయో తెలిసినా, వర్షాకాలంలో ఎర్ర కంకర్ల మీద పడినటువంటి నీళ్లు కూడా అంత భయంకరంగా ఉండవు అనమాట. అలాంటి కుళ్ళుగొడ్డల నీళ్ళు వచ్చి శివుడి మీద పడ్డాయి. శివుడికి ఏం చేసిందనమాట, తెలియకుండానే ఆ కుళ్ళు గొట్టని నీళ్లు పోసి అభిషేకం చేసింది. భక్తితో కాదు, కేవలం చలికి తట్టుకోలేక ఒంటి గొడ్డ నీళ్లు పిండి పోస్తే అవి కూడా శివుడి మీద పడితే అది అభిషేకంగా, ఇది కోపంగా విసిరేసిన బిల్వపత్రం తన పూజాపత్రంగా స్వీకరించాడు శివుడు. వెంటనే ఆవిడ అనుగ్రహించాడు. ఎలా అనుగ్రహించాడో తెలిసిన, ఆ క్షణమే అందరూ చూస్తూ ఉండగా నల్లగా ఉన్న బొగ్గులా ఉన్న ఆవిడ శరీరం తెల్లగా మారిపోయింది, కళ్ళు వచ్చాయి. 16 సంవత్సరాల అప్పుడే నవనవలాడుతున్న యవ్వనంలో కడుగు పెడుతున్న స్త్రీమూర్తిగా మారిపోయింది. ఒక క్షణకాలంలో భయంకరమైన బొగ్గులాంటి శరీరం పోయింది, తెల్లబడిపోయింది. ముసలితనం 68 ఏళ్ల వయస్సు పోయింది, 16 ఏళ్ల కుమారిగా మారిపోయింది. నల్లని ఒత్తైన జుట్టు, నిగనిగలాడుతున్న జుట్టుతో పరమసుందరీమణిగా, నవయౌవనంలో కడుగు పెడుతున్న సుందరీమణిగా మారిపోయింది. అక్కడున్న జనమంతా ఒక క్షణం నిశ్చేష్టులైపోయారు. ఈ పిల్ల కూడా తన శరీరాన్ని తానే చూచుకుని మూర్చిపోయింది.